జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మనకు అందించిన మహత్తరమైన ఒక గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం. ఇది భగవద్గీతలోని విశేషమైన అర్థాలని తెలియజేసే గ్రంథం. ఇదంతా ప్రశ్నోత్తరాలతో కలిసి ఉంటుంది. అర్థం చేసుకోవడానికి చాలా సులభతరమైనటువంటి మార్గం ఇటువంటి గ్రంథాన్ని భక్తజనావళి కోసం స్వామివారు శ్రమించి అందజేశారు. దాన్ని ప్రతిరోజు యథావకాశంగా మనం గుణానుసంధానం చేసుకుంటున్నాం. ఇవాటికి 107 భాగాలు పూర్తయ్యాయి. 108వ భాగం ఈవేళ ప్రారంభం. ఈ విషయం ఇక ముందు ఎలా ఉంటుందో చూద్దాము. కాశ్యపహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున 1949వ ప్రశ్న దగ్గర ఆగ్యం కొనసాగింపు. అడియన్ రామానుజదాస దాసోహం స్వామి, రానాయన కూర్చో, విషయాలు అర్థమవుతున్నాయా? కర్మ, అకర్మ, వికర్మ అంటే అడియన్ అదే అర్థం కాలేదు. కర్మ అకర్మ అంటే తెలిసింది, కానీ ఈ వికర్మ అనే ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు స్వామి. చెప్తాను చెప్తాను విని మరి. తేలికే, స్నానం చేయడం కర్మయోగం అవుతుందా? పితృతర్పణాదులు చేయడం కర్మం అవుతుందా? భార్యాదులతో రమించడం కర్మ అవుతుందా? ఉద్యోగం వ్యాపారం చేయడం కర్మ అవుతుందా? ఎమ్మెల్యేలు అవ్వడం కర్మ అవుతుందా? ఎమ్మెల్యేలుగా పాస్ అవ్వడం కర్మ అవుతుందా అని కర్మయోగం చేసేవారికి బోలెడు ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ విధములైన కర్మలే వికర్మ. వీటిని తెలుసుకోవడం అంటే ఇన్ని విధములైన కర్మలుగా ఇవి అగుపిస్తూ ఉన్నప్పటికీ వ్యవసాయాత్మికా బుద్ధి ఏకా అని మనం గతంలో 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. జ్ఞానంతో కూడి జరిగినప్పుడు ఇవన్నీ కూడా మోక్షఫలమును కలిగినవే అని చెప్పడం. స్వామి, మీకు సులభంగా చెప్పడం రాదనే చెప్పాలండి. వికర్మ, కర్మ, అకర్మ మూడు ఒకటే అని తెలిసిన వాడే బుద్ధిమంతుడు అని సింపుల్గా చెప్పేస్తే సరిపోతుంది కదా స్వామి. దీనికి ఇంత కష్టపడి చెప్తున్నారేమిటి మీరు? అంతేలే, నీకు నిశితంగా ఆలోచించడం రాదయ్యా. సపోజ్ నువ్వు అన్నం, చపాతీలు, పప్పు, కూర, చారులతో కూడిన భోజనం చేస్తున్నావు, ఆలోచిస్తున్నావు కూడా. ఇప్పుడు చెప్పు, అన్నం, చపాతీలు, పప్పు, కూర, చారు, భోజనం, ఆలోచన ఇవన్నీ ఒకటేనా? కాదు కదా స్వామి. ఎలా అవుతాయి అవన్నీ ఒకటి? అలాగనే వికర్మ, కర్మ, అకర్మ కూడా ఒకటి అవ్వవు. అన్నింటినీ విడివిడిగా తెలుసుకోవలసిందే. ఆ తెలుసుకోవడంలోనే వాటి పరస్పర సంబంధం కూడా అర్థమైపోతుంది. అలాగా స్వామి, ఇంకొంచెం వివరంగా చెప్పండి స్వామి. అంటే ఇప్పుడు భోజనం చేయడం కర్మ, ఆలోచించడం అకర్మ, అవునా? అదేం కర్మ కాదే నీకు? అన్నం, చపాతీలు, పప్పు, కూర, చారు అనే వివిధ రకాలుగా భోజనం ఉందే, ఇది వికర్మ అని నువ్వు పోలిస్తే చాలా వరకు చిక్కు విడిపోతుంది తెలుసా? అడియన్ అడియన్, భోజనం చేస్తూ ఆలోచించడం, ఆలోచిస్తూ భోజనం చేయడం, కేవలం ఆలోచించడం అనేవి ఎలాగో అలాగా కర్మ చేస్తూ ఆత్మానుసంధానం చేయడం, ఆత్మానుసంధానం చేస్తూ కర్మ చేయడం, ఆత్మానుసంధానం లేకుండా కేవలం కర్మ చేసేయడం, కర్మ చేయకుండా కేవలం ఆత్మానుసంధానం చేయడం. అంతేనా స్వామి? ఏదో కొంచెం ఇలా అర్థమవుతోంది స్వామి. బాగుంది బాగుంది, ఇంకొంచెం నిశితంగా పరిశీలించు, నీకే తెలిసిపోతుంది అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 60వ భాగాన్ని ముగించారు. 61ని కొనసాగిస్తూ 1954వ ప్రశ్నతో మళ్ళీ ఇలా మొదలవుతుంది. స్వామి, వికర్మ అకర్మ ఈ రెండింటి గురించి తెలియవలసిన సారం ఒకసారి మళ్ళొకసారి చెప్పండి స్వామి, చాలు ఇంకా. నేను చెప్పడం కాదు, ఈ 18వ శ్లోకం మనం చదివితే తెలుస్తుంది. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మ కృత్. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మ కృత్. దీనికి అన్వయం ఎలా ఉంటుందంటే, యహ కర్మణి అకర్మ పశ్యేతు, యహ అకర్మణి కర్మ చ పశ్యేతు, సహా మనుష్యేషు బుద్ధిమాన్ సయుక్త కృత్స్నకర్మ కృత్. అంటే ఎవడు కర్మను చేస్తూనే దాని యందు ఆత్మజ్ఞానం చూస్తాడో, ఎవడు ఆత్మజ్ఞానంతో నడుస్తుండగానే దాని యందు కర్మను చూస్తాడో, వాడు మనుష్యులలో సకల శాస్త్రాల్ని తెలిసినవాడు, మోక్షార్హుడైనవాడు, శాస్త్ర ప్రయోజనము నెరవేర్చినవాడు అవుతాడు. అడియన్ నేను వికర్మ అకర్మల సారం చెప్పమంటే మీరేమో కర్మ అకర్మల శ్లోకాన్ని చదివారు స్వామి. కంగారు పడద్దు, వికర్మ అంటే ఏదో గొప్పది అనుకోకు, వివిధములైన కర్మలనే వికర్మ అని అన్నారంతే. అందుచేత కర్మల యొక్క వైవిధ్యాన్ని చెప్పే చోట మాత్రమే వికర్మ అనే పదం వాడతారు, లేకపోతే కర్మ పదం మాత్రమే సరిపోతుంది. ఓహో, అయితే కర్మని చేస్తున్నప్పుడే అందులో ఆత్మ యాథాత్మ్య జ్ఞానాన్ని అనుసంధించడం చేత దానిని జ్ఞానాకారంగా, ఆ జ్ఞానం కర్మయోగంలో భాగం కనుక దానిని కర్మాకారంగా ఎవరు చూస్తారో వారు గొప్పవాడు అని మరొక్కసారి చెప్పారు అని అనుకోవచ్చా స్వామి? అంతే, చక్కగా బాగానే చెప్పావు. ఇప్పుడు నడవడం నిలబడడం ఒకే కాలంలో జరుగుతాయా? జరగవు కదా. కానీ నడవడం చూడడం మాట్లాడడం ఒక కాలంలోనే జరిపించవచ్చు కదా. అలాగే కర్మయోగ జ్ఞానయోగాలు ఏకకాలంలో జరిగేటట్లుగానే ఉంటాయి. జ్ఞానయోగ అనుష్ఠానానికి కర్మలు మానవలసిన అవసరమే ఉండదు, మానం కూడా స్వామి. అలా రెండు ఏకకాలంలో నడిపించగలిగిన వాడే యోగ్యుడు, అంతేనా స్వామి? నడిపించగలగడం అన్నమాట వాడనక్కర్లేదు, కానీ అసలు నడిచిపోతాయి, అలా అదే సాగిపోతూ ఉంటాయి అంతే. అదేమిటండి? ఇది వరకు చెప్పినదేనయ్యా, ఇంకోలా చెప్పానంతే. కర్మయోగం క్రమంగా జ్ఞానయోగంగా పరిణమిస్తుందని చెప్పలేదు, అదే విషయం ఇలా చెప్పా అంతే. కానీ స్వామి, ఇంద్రియాలతో చేసేది కర్మ, అంటే కర్మయోగం అనుకోండి, అది లేకుండా ఉండేది జ్ఞానం, అంటే జ్ఞానయోగం. ఇది దానిగా ఎలా మారుతుందంటారు మరి? ఎలాగంటే ఆకుపచ్చగా గట్టిగా పుల్లగా ఉండేది కాయ, పసుపు పచ్చగా మృదువుగా తీయగా ఉండేది పండు. ఇది దానిగా ఎలా మారుతుందంటావు? అలా అవి సరే స్వామి, ఈ విషయం కొంచెం డైరెక్ట్గా చెప్పేసేయండి స్వామి. చూడండి ఆయన, కొంచెం ఓర్పు ఉండాలి, వేదాంతాన్ని గ్రహించాలి అని అంటే ఓర్పు లేకపోతే ఎలాగా? చెప్పేవాడికి ఈ విధంగా